సురేష్ బాబు గారు.
నా ప్రైజ్ లార్డ్ మత్తయి సువార్త 23:1-3. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఎక్కనెను. శాస్త్రులను పరిసరులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు. గనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గైకొనిడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ప్రైజ్ అనా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రెండవదిగా ఇందిర టీచర్ గా 4-5 వచనాలు.
మోయ శక్యము గాని భారములు భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. థ్యాంక్ యూ బ్రదర్.
అమ్మా థ్యాంక్ యూ. 6-7 వచనాలు జీవన్ గారు.
విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబట్టయు కోరుదురు.
థ్యాంక్ యూ సార్. డాక్టర్ ప్రదీప్ గారు 8-10 వచనాలు.
మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. బ్రదర్.
థ్యాంక్ యూ సార్. సిస్టర్ డాక్టర్ సెవంతి గారు 11-12 వచనాలు.
మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును.
థ్యాంక్ యూ సిస్టర్. 13-15 వచనాలు రవికుమార్ గారు, టీచర్ గారు.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నందుకు మీరు చుట్టుకొచ్చు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండని కరకపాటునిగా చేయరు.
నెక్స్ట్ 17 వచనాలు.
అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారము పరిశుద్ధపరచు, దేవాలయమా?
మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు, బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దాని పై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. ప్రైజ్ లార్డ్ తమ్ముడు.
థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్. చివరిగా డాక్టర్ దివ్యసుందర్ గారు 21-22 వచనాలు సహకరిస్తారు.
మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనం తోడనియు దానిపై కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా మరి చదివి సహకరించిన టీం సభ్యులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకించి మనం ఈ రోజు రేపు కూడా మనం బైబిల్ స్టడీని కలిగి ఉంటాము. సో దీని యొక్క ఉద్దేశం ప్రాముఖ్యంగా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని చాలా స్పష్టంగా చదవటము, అక్షర దోషాలు పద దోషాలు లేకుండా చదివి సహకరించడం అందరికీ వందనాలు. మనం కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉన్నాం. ట్రైనింగ్ టీం నుండి ఒకటి ఒక్కరు ఒకటి నుండి రెండు వచనాలు చదివేటట్టుగా ప్రోత్సహించాలి. అలాగే వచనాలు చదివిన వారి పేర్లు స్టడీ లీడర్ రమ్మో చేసుకుని చదివిన వారు ఆ రోజు బైబుల్ టీమ్ గా పరిగణించబడతారు. మీరందరూ కూడా బైబుల్ టీమ్ గా స్టడీ టీమ్ గా పరిగణించబడతారు. స్టడీ టీమ్ లో సభ్యులు చదివిన వాక్యం చదివిన వారే మరలా వాక్యాన్ని తెలుగు భాషలో సొంత మాటల్లో చెప్పేటట్లుగా ప్రోత్సహిస్తాము. అలాగే చదివిన వారు సొంత మాటల్లో చెప్పిన తర్వాత వాటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే టీం సభ్యులు ప్రేమపూర్వకంగా దిద్దుబాట్లు చేయాలి. ఇక్కడ పౌరుషాలకు పోవటానికి ఏమీ లేదు. చర్చలో స్టడీ టీం సభ్యులు నేరుగా ఒక మాటలోనే లేదా రెండు మాటల్లో సమాధానాలు అభిప్రాయాలు పంచుకోవాలి. స్టడీ లీడర్ అడిగితేనే వివరణ ఇవ్వాలి. అలాగనే స్టడీ టీం చర్చించిన విషయంపై స్టడీ లీడర్ మిగిలిన సభ్యులు వారి ప్రశ్నలు అభిప్రాయాలు పంచుకుంటే పంచుకునేటట్లుగా ప్రోత్సహించాలి. ఆ పారాగ్రాఫ్ నుండి వచ్చిన వెంబడి వచనంపై ప్రశ్నలు సమాధానాలు టీం సభ్యులు చర్చించాలి. ఈ విధంగా మనము నియమ నిబంధనలు కలిగి ఉన్నాం. అందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఇవ్వబడిన ప్యాసేజ్ నుండి ఆరోగ్యకరమైన మేలు చేయు ప్రశ్నలు మాత్రమే అడగాలి. అలాగనే ఆ సందర్భానికి సంబంధం లేనిటువంటి ఇతర ప్రశ్నలు స్టడీ లీడర్ చర్చలోనికి తీసుకొని రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్చిలో స్టడీ టీం మరియు సభ్యుల నుండి ఎవరు అభ్యంతరం చెప్పినా లేదా సమర్థించినా వాక్యాధారం చూపించేటట్టుగా స్టడీ లీడర్ ప్రోత్సహించాలి. ఇవ్వబడిన ఆనాటి పారాగ్రాఫ్ నుండే వారి భావాలను సమర్థించే ఇతర వాక్యాలు పంచుకోవటానికి ఎక్కువగా మొదటి ప్రాధాన్యత సభ్యులకు ఇవ్వాలి. చర్చ సమయంలో ఇతర సభ్యులు గ్రూప్ లో అందరి ముందు తృణీకరించకుండా చెప్పిన వారి వ్యక్తిగత అభిప్రాయాలు భావించాలి. అలాగే ఆత్మీయ అర్థాలకి పోకూడదు. థ్యాంక్ యూ అండి. మరి పార్టిసిపెంట్స్ అందరికి కూడా స్టడీ మెసేజ్ ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. మీకు చాట్ బాక్స్ అవైలబుల్ గా ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా గౌరవించడం జరుగుతుంది. సో ఈ నియమ నిబంధనలను మనం అందరం కూడా పాటిస్తూ స్టడీని ప్రారంభించుకుందాం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో బైబిల్ స్టడీని లీడ్ చేయవలసిందిగా సోదరులు విజయవాడ కోఆర్డినేటర్ టార్చ్ బేరర్ నాగే బ్రదర్ కి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వాయిస్ బాగుంది. సమయం
తీసుకున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ రోజు రేపు బైబిల్ స్టడీకి సిద్ధపడిన స్టడీ టీమ్ వారికి, అలాగే ఈరోజు బైబిల్ స్టడీకి పిలువచ్చిన రెండు రాష్ట్రాల అన్ని సహవాసాల కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. నిజమే ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రెండు రోజులు బైబిల్ స్టడీని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని యూజ్ చేసుకున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు బైబిల్ స్టడీగా ఆయన మీరు సిద్ధపరిచిన ప్రియులు నాయన శ్రీ సురేష్ బాబు గారిని బట్టి, మీ ప్రధాన ఇందిరా శిష్ట గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరులు జీవనాన్ని బట్టి, అలాగే డాక్టర్ ప్రదీప్ గారిని బట్టి, అలాగే డాక్టర్ శ్రవంతి శిష్ట గారిని బట్టి, టీచర్ రవికుమార్ గారిని బట్టి, అలాగే ఆయన టీచర్ బాబు అని బట్టి, స్వరూప శిష్ట గారిని బట్టి, డాక్టర్ దివ్య సుందర్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ చేతులు కాపు చెప్తున్నాం. దీని నుండి అయినా నన్ను కూడా ప్రభావం జ్ఞాపకం చేసుకునండి. నేను పార్టిసిపెంట్స్ అందరినీ ప్రభావం మీ చేతులు కాపు చెప్తున్నాను. మీ సమయాన్ని కూడా మీ చేతులు కాపు చెప్తుండగా బైబిల్ స్టడీలో మేము అందరం డిస్కషన్ చేస్తుండగా నేర్చుకోవాలనే మనస్సును మాకు అనుగ్రహించండి. మీ మనసుతో ఆలోచించగలిగేటప్పుడు ఏ ఉద్దేశంతో నైనా ఈ మాటలు మా కొరకు రాయించారో ప్రభా, ఆ సత్యాన్ని ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించగలిగేటప్పుడు ఆయన ఈ స్టడీ అంతా ప్రభా నేదుకరంగా ప్రభా మీకు మహిమకరంగా మీ సమాధానకరమైన పరిస్థితుల్లో ఆయన నడిపించుకోవటానికి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. తెలుగుతో జ్ఞానముతో నింపి నా ప్రభావ సమయానంతటినీ నాయన మా అందరికీ మేలుకరంగా మలచమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమే. మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం రెండు రోజులు బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. ఆల్రెడీ గైడ్ లైన్స్ కూడా మనం చదువుకున్నాం. మొదటి స్టెప్ మొదటి స్టెప్ లో కూడా మనం ఆల్రెడీ వాక్యాన్ని స్పష్టంగా దోషాలు లేకుండా చదవటం అనే మెట్లో ఆల్రెడీ మీరందరూ చాలా చక్కగా స్పష్టంగా దోషాలు లేకుండా వాక్య పఠనాన్ని చేశారు. ఇది మొదటి స్టెప్ మనం కంప్లీట్ చేశాం. మత్తయి సువార్త 23:1-22 మనం బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. మనం రెండో మెట్లోకి వచ్చినప్పుడు మరలా మనం 1:22 ఎవరు చదివిన వచనాలు వాళ్ళు మరలా స్టడీ టీం వాళ్ళు సొంత మాటల్లో మాట్లాడతారు. సొంత మాటల్లో మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నా అభ్యంతరాలుంటే తెలియచేయండి. సరి చేసుకోవడం మాట్లాడే వాళ్లకు వాళ్ళ తప్పులు తెలియవు కాబట్టి మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేసి ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేస్తాం. ప్రేమపూర్వకంగానే వాళ్ళు కూడా ఆ దిద్దుబాటును స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నారు. మొదటిగా సిఎస్ సురేష్ బాబు సార్ 1:1-3 కొంత మాటలు చెప్తారు.
యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహాలతోటిని శిష్యులతోటి ఇలా చెప్తున్నారనా, శాస్త్రులు పరిశీలనే వాళ్ళు ఆ మోషే పేట మన కూర్చుండే వాళ్ళు వాళ్ళు మీతో చెప్పే వాటి అన్నింటిని కూడా మీరు వినండి, వాటిని గైకొనండి అంటే ఫాలో అవ్వండి. అయినా గానీ వారి క్రియలు చొప్పున మాత్రం మీరు చేయొద్దు, ఎందుకంటే వారు చెప్తారు గాని చేయరు అని ఉందన్నా ప్రజలను.
అలాగే 4-5 ఇదిరా టీచర్ గారు.
ప్రజరాడండి. మోయడానికి కష్టతరమైన వీలు కాని బరువులు వారు కట్టి మనుషుల భుజాల మీద ఉంచుతారు గాని వాటిని తొలగించడానికి తమ చేతి వాళ్ళలో ఒకదాన్ని కూడా కదిలించరని, వారు చేసేదంతా మనుషులు చూడాలని చేస్తారు. అలాగే తాయెత్తులు వెడల్పు చేసుకుంటారు, వారి యొక్క వస్త్రాల అంచులు పెద్దగా చేయించుకుంటారు. ఓకే బ్రదర్.
అలాగే జీవన్ టీచర్ అన్న 6-7
భోజనాలు కూర్చున్నప్పుడు అందరికి కనబడేటట్లు వాళ్ళు కూర్చోవటము, అదేవిధంగా చర్చిలలో కూర్చున్నప్పుడు కూడా అందరికి కనపడేటట్లు కూర్చోవటము, అదేవిధంగా వీధుల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు అందరూ వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేయటం వల్ల వారి యొక్క గొప్పతనం అనేది కనబడుతుంది అన్నట్టు చేస్తారు.
అలాగే 8-10 డాక్టర్ పది పన్ను.
యూనిట్ బ్రదర్, మీరైతే బోధకులను పిలిపించుకోవడానికి ఇష్టపడద్దు, ఒకళ్ళే బోధించే వ్యక్తి ఉన్నారు, మీరందరూ కూడా అన్నదమ్ములే. భూమి మీద ఎవరు పడితే వాళ్ళకి తండ్రి అనేటువంటి పరలోకపు తండ్రి అనేటువంటి పేరు పెట్టద్దు. ఆ తండ్రి ఒక్కడే ఉన్నారు, ఆయన ఆ పరలోకంలో ఉన్నాడు. గురువులను కూడా పిలిపించుకోవద్దు, గురువు కూడా ఒక వ్యక్తే ఉన్నాడని చెప్పి ఇక్కడ రాయబడింది. ప్రెసిడెంట్.
అలాగే రవికుమార్ అన్న 7th డాక్టర్ 7-12.
ఎవరైనా అందరికంటే గొప్పవాడు అనిపించుకోవాలి అంటే అతను పరిచారకుడిలా లేదా సేవకుడిలా వారందరి మధ్యలో ఉండాలి. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళని వాళ్ళు తగ్గింపబడతారు, ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు.
అలాగే రవికుమార్ అన్న 15-13.
అయ్యో వేషధారులైన శాస్త్రులారు పరిచయులారా, మీరు మనుషుల ముందర పర్లోక రాజ్యాన్ని మూస్తారు, మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించలేరు. అయ్యో వేషధారులైన శాస్త్రులార పరిచయులారా, ఒకని మీ మతంలో అంటే శాఖలో కలుపుకోవటానికి మీరు సముద్రాన్ని భూమిని చుట్టూ వస్తారు, అది కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరక పాత్రునిగా చేస్తారు. అది ప్రైజ్
అలాగే 16-17 బాబన్న.
ఉండాలి బ్రదర్. ఇక్కడ అయ్యో అందులైన మార్గదర్శకులంటే గుడ్డి మార్గదర్శకులారా, మీకు శిక్ష తప్పదు. దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే నష్టం లేదు కానీ దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకుంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉన్నానని మీరు అంటారని చెప్పేసి అదేవిధంగా మీరు అవేకులేనంటే అటు గుడ్డివారేనా అంటే ఏది గొప్పది అంటే దాంట్లో బంగారమా బంగారమ పరిశుద్ధ పరుసు దేవాలయమా? ఓకే
తర్వాత 18-20 వచనాలు స్వరూపాక
అంతేగాక ఒకడు బలిపీఠంపై తోడు అని ఒట్టు పెట్టుకుంటే లేదా ప్రమాణం చేస్తే ఏమీ లేదు కానీ బలిపీఠం మీద నున్న కానుకపై ప్రమాణం చేస్తే ఒట్టు పెట్టుకుంటే కట్టుబడి ఉండాలి అని మీరు చెప్తారు. 19 వివేకం లేని వారలారా గుడ్డి వారలారా ఏది గొప్పది కానుక లేక ఆ కానుకను పవిత్రపరిచే బలిపీఠమా? 20 కాబట్టి ఎవడైనను బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే దాని మీద ఉన్న వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకున్నట్లే కదా అని ప్రభులు వారు చెప్తున్నారు తమ్ముడు. ప్రైస్ సార్.
అలాగే దేవసుందర్ అన్న 21-22 వచ్చినారు.
అదేవిధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే దాని మీద అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకున్నట్టే కదా. అదేవిధంగా ఆకాశంపై ఒట్టు పెట్టుకుంటే అక్కడున్న దేవుని సింహాసనం మీద ఆ సింహాసనంపై కూర్చున్న వాని మీద ఒట్టు పెట్టుకున్నట్టే కదా అని దేవుడు
చెప్తున్నాడు. అందరూ కూడా స్టడీ టీమ్ వాళ్ళు చక్కగా 2 స్టెప్ లో 2 మెట్లో సొంత మాటల్లో అందరికీ అర్థమయ్యే మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేశారు. స్టడీ టీమ్ వాళ్ళు మీరేమన్నా లోపాలు కానీ ఏమైనా చెప్పాల్సినవి చెప్పకపోవడం, చెప్పవలసిన అవసరం లేనివి చెప్పడం అలాంటి ఏమైనా అబ్జర్వేషన్ చేసి ఉంటే ప్రేమపూర్వకంగా తెలియజేస్తే సరి చేసుకోవడానికి మిగతా అవకాశం ఉంటుంది. ఏమైనా అబ్జర్వ్ చేశారా? స్టడీ టీమ్ అంటే సురేష్ గారు, అలాగే ఇంద్రా టీచర్, జీవన్ అన్న, ప్రదీప్ అన్న, శ్రవణ్ రెడ్డి. మీ వచనాలు కాకుండా మిగతా వచనాలు చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏమైనా లోపాలంటే తెలియజేయచ్చు. ఏమి లేవన్నా కూడా మనం ముందుకెళ్ళచ్చు. అలాగే పార్టిసిపెంట్స్ కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి ఏమైనా మెసేజ్లు చెప్పగలిగితే చెప్తే వాళ్ళకి మనం తెలియజెప్తాం.
బ్రదర్, 12 హెచ్చించుకోవడం అనే మాత్రం చెప్పారు, గొప్ప అని దాన్ని చెప్పచ్చు పర్యాయ పదం.
హెచ్చించుకోవడం అనేది సులభ భాషలో గొప్ప చేసుకోవడం అనే మాట చెప్పవచ్చు అని అన్నారు. ఓకే, బాగుంది. ఐదో వచనంలో తయాతులు అన్నారు, అది సులభ భాషలో ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంది. అక్కడ రక్షకరేకులు అన్నారు, రక్షకరేకులని తయాతులు అని సృష్టి గారు సులభమైన భాషలో చెప్పారు. అంతేనమ్మా ఇంద్రా టీచర్?
అంతే బ్రదర్. అంటే దేవుని వాక్యాలు రాసి పెట్టుకుని చిన్న పాకెట్లా కట్టి అవి నుదుటికి కానీ చేతికి కానీ కట్టుకుంటారు బ్రదర్. అవి మన వాడుక భాషలో తాయెత్తు అంటారండి. అంటే అప్పట్లో అలా చేసేవారు యూదులు.
ప్రదీప్ అన్న వచనాల్లో గురువు ఒక్కడే అన్నారు, క్రీస్తు ఒక్కడే అని అనలేదు. ఆ గురువు ఒక్కడే, ఆ గురువు క్రీస్తు అని అనలేదని అన్నారు. సరే సార్,
అన్న జీవన్ అన్న చెప్పిన దాంట్లో 6-7 వచనాల్లో అంటే వందనములు అని ఉంది, అన్నది వంగి వంగి నమస్కారాలు అన్నారు. అంటే అంత రిఫరెన్స్ లేదని అనుకుంటున్నా చిన్నది. అలాగే 16-17 వచనాల్లో బాబు అని చెప్పిన దాంట్లో శిక్ష తప్పదు అని అన్నారన్నా. ఆ వాడు అంటే నేను అంటే అనుకుంటున్నాను, అబ్జర్వ్ చేశానన్నా. ప్రైజ్ అన్న. కాబట్టి మన స్వరూప శిష్ట దాంట్లో కూడా కాబట్టి ఎవడైనాను అని అన్నారన్నా. ఆ వర్డ్ డైరెక్ట్ అక్కడ లేరేమో అనుకుంటున్నా, కాబట్టి ఎవడైనాను అంది.
18 వచ్చిన స్టార్టింగ్ లోనే కాబట్టి అనే మాట ఉపయోగించారు. అలాగే శ్రమ అని మీకు శ్రమ తప్పదు శిక్ష తప్పదు అనే మాట కూడా డైరెక్ట్ గా ఇక్కడ లేదు. దాని అర్థం అదైనా కూడా డైరెక్ట్ గా ఇక్కడ లేదు అని అబ్జర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, గుడ్ అబ్జర్వేషన్. అలాగే ఇంకేమైనా ఉన్నాయా? గురువు క్రీస్తు అని చెప్పలేదు. ఓకే, 13-15 వచనాలు అలాగే చదివారు. 13-15 వచనాలు రవి రవికుమార్ అన్న
వాడుక భాషలు ఇవి ఉన్నాయి. మనుషుల ఎదుట అంటే మనుషుల ముందరా అని చెప్పాను. తర్వాత మీరందరూ ప్రవేశింపరు అంటే ఇట్లాంటి పదాలు మార్చుకున్నాను. అవి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మరి, అవి ఎందుకంటే ఆల్రెడీగా వాడుక భాషలో ఉన్నాయి కాబట్టి కొన్ని 2-3 వర్డ్స్ మార్చుకున్నారు. మరి వాళ్ళు గమనించినారో లేదో ఒకసారి మళ్ళీ.
ఇక్కడ మనం ఎక్కువ టైం అవసరం లేదు. అన్ని అందరూ కూడా బాగా చక్కగా చెప్పారు, చెప్పిన వాటినే రిపీట్ చేస్తున్నారు కాబట్టి నేను సెకండ్ స్టెప్ మనం ముగించుకున్నాం. 1-22 వచనాలు మీ సొంత మాటలో చెప్పగలిగారు, బాగా చెప్పగలిగారు. 1-2 చిన్న చిన్న విషయాలు సరి చేసుకుంటాం బాగుంటుంది. మనం 3వ స్టెప్లోకి వెళ్ళబోతున్నాం. 3వ స్టెప్ నుంచి ఇందాక అయ్యో అన్నదాన్ని మీకు శిక్షక పాత్రలు అనే వివరణలు మొత్తం మనం డౌట్స్ ప్రశ్నలు జవాబులు అభిప్రాయాలు అన్నీ కూడా మనం వచనం వెంబడి వచనం ఇక్కడ ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. మొదటిగా 1-3 వచనాలు 1-3 వచనాల్లో సురేష్ సార్కి ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కషన్ చేద్దాం. సార్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే చెప్పండి, లేకపోతే ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఇవ్వండి.
అన్నా ప్రైజ్ రాడన్నా, ప్రశ్న లేదన్నా, అర్థమైందన్నా. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు మోషేకు పెట్టుకుందంటే ఒక అధికారిక స్థానం కూర్చొని ధర్మశాస్త్రం నుంచి వాళ్ళు చెప్తారు తప్ప దాంట్లో ఉన్న వాటిని వాళ్ళు చెయ్యరు. మీరు అవి వినండి ఆచరించండి కానీ వాళ్ళ క్రియల్లాగా మీరు చేయొద్దు అని చెప్తున్నారని అర్థమైందన్నా. ప్రైజ్ రాడన్నా.
థ్యాంక్ యూ సార్, మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు అర్థవంతంగా ఉంది. ఇంకేమైనా మిగతా స్టడీ టీమ్ సభ్యులకి ఈ 1-3 వచనాల్లో మీకేమన్నా ప్రశ్నలుంటే సార్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి డిస్కషన్ కూడా చేద్దాం. మీకు కూడా ఈ 3 వచనాలు మాకు అంత అర్థమైపోయినాయి, ఎక్కడ కూడా డౌట్ అనిపించట్లేదు అని అంటే ఒకళ్ళిద్దరు చెప్పగలిగితే మనం ముందుకెళ్తాం. మొదటిగా స్టడీ టీం వాళ్ళకి అవకాశం.
మోషే పీఠం అంటే ఏమిటనేది నాకు.
మోషే పీఠం అంటే వివరణ కావాలి. మోషే పీఠం అంటే ఏమిటి? సురేష్
అన్నా ప్రైజ్ అన్నా, మోషే పీఠం అంటే ఆయన అధికారికంగా కూర్చుని ఇస్రాయేలీలతో మాట్లాడే ఆ పొజిషన్ ని ఇక్కడ మోషే పీఠం అని అంటున్నారన్న. మొట్టమొదటి మనకి ఇది నిర్గమకాండం 18:13 చూపిస్తారన్న. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రాతి బండి మీద కూర్చుని అక్కడ ఇస్రాయేలీలతో మాట్లాడిన సందర్భం అన్న. అప్పటి నుంచి ధర్మశాస్త్రం బోధించి యాజక పారంపర్యం వచ్చేవాళ్ళందరూ కూడా ఒక చోట కూర్చుని ఆ పొజిషన్ ని మోషే పీఠం అని చెప్పుకుంటూ వస్తున్నారన్న. మనకు అది నెహెమియా 2:4-8 కూడా ఉంటుంది. మనకి 2:7 కూడా అలాగే ఉంటుందన్న. వీటి గురించి అన్న ప్రైజ్ అన్నా.
థ్యాంక్ యూ సార్. అన్న జీవన్ అన్న మీకు ఆన్సర్ వచ్చిందా? సమాధానం
ఓకే అన్న. ఓకే, క్లియర్.
చాలా స్పష్టంగా ఒక ప్రశ్న ఒక మాటలో సమాధానం చెప్పగలిగాం, బాగుంది. ఇంకేమైనా ఉన్నాయండి స్టడీ టీమ్? 1-3 వచనాలు వరకే. 1-3 వచనాల వరకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాను స్టడీ టీమ్ వాళ్ళు? ఇంకేమైనా ఉన్నాయని జీవనన్న మీకు? ఎస్ అమ్మా, ఏమి లేకపోతే అలా చెప్పగలిగితే మనం టైం వేస్ట్ కాకుండా ముందుకెళ్తాం. సరే, పార్టిసిపెంట్స్ నుంచి ఏమన్నా వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళ ప్రశ్న కూడా మనం గౌరవించి వాళ్ళకు కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, 3వ వచనంలో సేవల వ్యక్తిగత సేవకుల వ్యక్తిగత జీవితం ఎలాగైనా ఉండవచ్చా? అని నేటి దినాలకు ఆపాదించారు ఈ ప్రశ్న. ఎలాగైనా ఉండొచ్చా అంటే మూడో వచనాన్ని బట్టి. సార్ మీకు అర్థమైంది సార్ ప్రశ్న ఏమన్నా?
ప్రైజ్డ్ అదే సేవకుడు జీవితం అనేది ఏదైతే బోధిస్తున్నాడో వారికి తగినట్టుగానే మన బ్రతుకులు కూడా ఉండాలన్నా. అది వేరు ఇది వేరుగా ఉండకూడదు. శాస్త్రులు పరిచయలు వేరుగా ఉంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గారు జనసమూహాన్ని శిష్యులు కూడా చెప్తున్నారన్నా అలా ఉండకూడదు. వాళ్ళ క్రియలు చొప్పున మీరు ఉండకూడదు కానీ వాళ్ళు బోధించేదాన్ని మాత్రం వినండి, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారన్నా. సేవకుల జీవితాలు బోధించే రీతిగానే ఉండాలన్నా, దాని తప్ప వేరేది ఉండకూడదన్నా. ప్రైజ్
సార్. థ్యాంక్ యూ సార్. ఎలాగైనా ఉండవచ్చు అంటే ఎలాగైనా ఉండకూడదు. వాళ్ళు బోధించినట్టే వారి జీవితం కూడా ఉండాలని మనం చెప్పారు. సమీరను సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. మోషపు ఎటువంటి ఏంటో సార్ చెప్పారు ఆల్రెడీ. సేవకులు మాటలనే చూడాలి కానీ వ్యక్తిగత జీవితాన్ని చూడకూడదు అంటున్నారు. అలా తీసుకోవచ్చా? ఇది కూడా ప్రశ్నే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ జీవితాలను మీరు పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్తున్నదే వినండి, వాళ్ళ పాట వాళ్ళని అనుసరించొద్దు అనే మాట వాళ్ళ జీవితాలను మనం అబ్జర్వ్ చేయనవసరం లేదా అనేది ప్రశ్న. అవునా సార్? చాట్ బాక్స్ లో సేవకుల మాటలనే చూడాలి గాని వ్యక్తిగత జీవితాన్ని చూడకూడదు అని అన్నట్టు ఉంది వచనంలో. వాళ్ళు చెప్తారు గాని చేయరు, వారి తీరు చొప్పున మీరు చేయదులే గాని వారు చెప్పేది వినండి అని ప్రభువే చెప్పారు కదా. వాళ్ళ జీవితంతో మనకు పండేదా అని ప్రశ్న.
అంటే మనం ఎవరు సేవకు ఏది చెప్పినా మనకి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. 12వ అధ్యాయం అపొస్తలుల్లో బెరయా సంఘం ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళు మొత్తం అన్ని ధర్మశాస్త్రం వల్ల మనం బోధించే వారి జీవితాన్ని బోధించబడిన ధర్మశాస్త్రం లేదా జీవగ్రంథాన్ని చూసుకోవటం, ఆ బోధలో ఉన్న సత్యాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలని నా అభిప్రాయం అన్న. ప్రైజ్ అన్న.
ఇప్పుడు అక్కడ పొజిషన్ తీసుకోవాలండి మనం. ధర్మశాస్త్ర పండితులు పరిచయులు మోషస్థానంలో కూర్చున్నారు గనక వారు మీకు పాటించండి అని చెప్పేది తప్పక. వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటున్నారు కాబట్టి మీరు తప్పక పాటించండి అంటే వాళ్ళు చెప్పే వచనాలు మాటలు తీసుకోండి కానీ వాళ్ళ బిహేవియర్ ప్రకారం మీరు చేయొద్దని అక్కడున్న సందర్భాన్ని చెప్పారు. కానీ ఓవరాల్ గా అందరూ అలా ఉండాలని కాదు బ్రదర్. అక్కడ మనకి ఆ మూడు వచనాలు ఏదైతే ఉందో ఆ టైంలో అక్కడున్న సందర్భానికి తప్పనిసరిగా వాళ్ళు మోసే ధర్మశాస్త్ర ప్రకారం చెప్పే మాటలు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు అని చెప్తున్నారు బ్రదర్. అంతేగాని ఇది ఓవరాల్ గా అందరికి వర్తించేది కాదండి. తర్వాత అలా తీసుకోకూడదు. ఓకే బ్రదర్.
కాంటెక్స్ట్ వెల్ గా ప్రభు చెప్తున్న మాట వాళ్ళ జీవితాలతో మీకు అవసరం లేదు, వాళ్ళు చెప్తారు కానీ చేయరు అని అక్కడ వాళ్ళని బట్టి మాట్లాడుతున్నా కదా. ఇది ఓవరాల్ గా మనం అందరిని అలా చూడకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడారు.
నేను ఒక మాట యాడ్ చేస్తా తమ్ముడు. అంటే వాళ్ళు జీవిస్తున్న జీవిత విధానాన్ని చూస్తే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని విని మనం అనుసరించి ప్రభు వైపు నడుస్తూ ముందుకు సాగాలే తప్ప ఆగిపోకూడదన్న ఉద్దేశంతో. అందుకే వాళ్ళు చెప్తున్న మాటలు మీరు వినండి, వారి యొక్క ఆచరణ మీరు చూడొద్దు అన్న మాట ప్రభు చెప్పారు తమ్ముడు.
అందరు కూడా అభిప్రాయం పంచుకున్నారు, అన్ని కూడా మా వాక్యానుసారంగా కాంటెక్స్ట్ వెళ్ళగా మాట్లాడారు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? మూడో వచ్చిన వరకు ప్రశ్నలు తెలుసుకునేలకు తెలియదు. వాళ్ళ దేవుని అడగాలంటే సాక్షి జీవితం కలిగి ఉండాలి, సాక్షి జీవితం కూడా కలిగి ఉండాలి. ఇంకేమీ చేయరని మీకు మాదిరిగా మీరు అవి చేసుకుని వ్యక్తిగత జీవితం కూడా చూడాలి. కాబట్టి కాంటెక్స్టబుల్ గా వాళ్ళ మార్పు లేని జీవితాలను బట్టి మాట్లాడుతున్నారు. మన మన ప్రజెంట్ ప్రజెంట్ డేస్ పాస్టర్స్ జీవితాలు కూడా మనకు మాదిరికరమైన జీవితాలు, మన జీవితాలు కూడా మాదిరికరమైన జీవితాలని జీవితాన్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి కాంటెక్స్టబుల్ గా మాత్రం వారి కఠినత్వాన్ని చూపిస్తూ వారు ఎలా ఉన్నా కూడా మీరు మోసపోవద్దని చెప్పి ఈ ప్రభు చెప్తున్నట్టు ఇప్పటిదాకా మనకి వివరణ ఇచ్చారు. దీంతో మీ సమాధానం, మీ ప్రశ్నలకు సమాధానం దొరికాయని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. మూడు వచనం వరకు మనం ధ్యానం చేయగలిగాం. నాలుగు ఐదు వచనాలు ఇందిరా టీచర్ గారి వచనాలు. అమ్మా మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
లేదు బ్రదర్, ఎవరైనా అడిగితే చెప్తాను.
3-4 వచనాల్లో సిస్టర్ గారికి, ఇంకా టీచర్ గారికి ఏం ప్రశ్న లేవు. ఏమన్నా చేస్తమ్మా, స్టడీ టీం వాళ్ళు మీకు ఏమన్నా ప్రశ్న ఉంటే మొదటిగా మీకు అవకాశం ఇస్తాం, మీరు ప్రశ్నించండి, ఆ తర్వాత చాట్ బాక్స్ లో కూడా మనం చూస్తాం. స్టడీ టీం, నాకేం ప్రశ్నలు లేవు బ్రదర్ అని కూడా మీరు మాట్లాడచ్చు. ఆ మాట చెప్తేనే మేము పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్తాం, స్టడీ టీమ్ లో ఒకళ్ళిద్దరు.
సిస్టర్ గారితో
సార్ చెప్పండి సార్.
చెప్పించేస్తే దాంట్లో ఏమన్నా డౌట్ ఉన్నాలో అప్పుడు ప్రశ్న అడుగుతారు, లేదంటే మనం ముందుకు వెళ్ళచ్చు. స్టేట్మెంట్ చెప్పించేస్తే అయిపోతుంది.
నాలుగో ఐదు వచనాలు మీరు ఏమన్నా చిన్న స్టేట్మెంట్ లాగా ఏమైనా చెప్తారమ్మా, ప్రోబాస్ లో చెప్పిందే చెప్తారా?
ఓకే బ్రదర్. అదే అంటే మోయశక్యం కాని బరువులు అంటే చాలా కఠినమైన ఆచారాలు, నిబంధనలు అనేవి మనం తీసుకోవాలి. వాళ్ళు పెడతారు కానీ వాళ్ళు కొంచెం కూడా చిటికిన వేలుతో అయినా కదిలించరని చెప్పి, అంతేకాకుండా వాళ్ళు ఏది చేసినా ఇప్పుడు ఫొటోస్ తీసుకుంటారు కదండి బయట అనాథలకి భోజనాలు అవి పెట్టి, అలా అప్పుడు కూడా వీళ్ళు మోషధ ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు ఖచ్చితంగా మోషధ ధర్మశాస్త్రం ప్రకారం చేయాలి కాబట్టి పైకి అలా చేస్తారు కానీ హృదయంలో అది ఉండదు. అందుకే రక్షరేఖలు వెడల్పుగాను అంటే తాయెత్తులు అని చెప్పారు, ఇంకా కొంతమంది పెట్టారు, దాన్ని నేను వాడుక భాషలో చెప్పాను. అప్పట్లో ఎలా చేసేవారంటే దేవుని వాక్యాలు చిన్న చిన్న కాగితాల మీద రాసేవారు, కట్టుకునేవారు అట్ట చేతులకి
బాగా,
కానీ కాదు అది దాని అర్థం అది కాదు అని మన ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అప్పుడు ఎలా ఓకేనండి, అంతే. థ్యాంక్ యూ.
సిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీకేమన్నా ఇక్కడ స్టేట్మెంట్ లో మోయలేని బరువులు అన్న దగ్గర ఆచార సాంప్రదాయాలని ఈశాలు ప్రస్తావించారు, అక్కడ సమాధానం వచ్చింది. ఇంకేమన్నా మీరు ప్రశ్నిస్తే బాగుంటది.
ఐదవ వచనంలో చెంగులు పెద్దవి గాను చేయుదురు అనేది కూడా వివరణిస్తే
బాగుంటుంది. దానికి అర్థం ఏంటంటారమ్మా?
రోమన్ క్యాథలిక్ బట్టలు వేసుకుంటారు చూడండి, పైనుంచి నిలువుగా అంచులు కిందకు పడేలా ఉంటాయి కదా, అలా వేసుకుని ఒకవేళ అలాగే చేయలేమో అనుకునేలా భ్రమ కల్పిస్తూ ఉంటారు. చెంగులు పెద్దవిగా చేసుకోవడం అంటే మతపరమైన వస్త్రాలు ధరించుకోవడం, అది వేసుకోగానే ఒక ఎదుటి వాళ్ళకి ఒక రకమైన ఒపీనియన్ వస్తుంది అనమాట, కానీ అదంతా వేషధారణ.
అంటే ఏంటి వస్త్రాలకు సూచన ఏంటి అర్థం?
అది డంబం అండి, అంటే ఇతరులు తమ భక్తిని ఇతరులకు చూపించాలని.
భక్తి ప్రదర్శన,
భక్తి ప్రదర్శన
చూపిస్తారు. భక్తి ప్రదర్శన, మేము దేవుని బిడ్డలం, దేవుని యాజకులం అని వాళ్ళ భక్తిని చూపించే విధానం అని చెప్తున్నారు అమ్మా. శ్రవంతి సిస్టర్ మీకు అర్థమైందా?
అర్థమైందండి.
ఇంకేమైనా యాడ్ చేస్తారండి? ఈ
అంటే రక్ష రేకుల్లో ఏం రాసుకుంటారు అనేది మనకి ఉంది కదన్నా సిస్టర్, చిన్న పాయింట్ యాడ్ చేద్దామన్నా.
అలాగే సార్.
రక్ష రేకుల్లో నిర్గమకాండం 13:2-16 వచనాల్లో ఈగుప్తు నుంచి ఇస్రాయల్ని ఏ విధంగా రప్పించారనేది చెప్తూ, దాన్ని ఎప్పుడు కూడా ఆ పిల్లలకి తరాలకు చెప్పాలని అప్పుడు ఆ రక్ష రేకులు అనేది వర్డింగ్ అక్కడ స్టార్టింగ్ లో వస్తానని ఉంటున్నాను.
అక్కడ రక్షక రేకులు కూడా, అలాగే మరి చెంగులు
చెంగులు వచ్చేసి సంఖ్యాకాలం 15:38 దగ్గర ఉంటుందన్న, బట్టలంచులకి కుచ్చులాగా చేస్తారన్నది బ్లూ కలర్ దాంతోటి. అవేంటంటే ఆ సంఖ్యాకాండ 15:38-39 అక్కడ చూస్తే ఆ పాతవి ఎప్పుడైతే వాళ్ళు ఇస్రాయేలీలు విడిపింపబడక ముందు వాళ్ళు ఏమైతే చూసి వాటిని కోరుకున్నట్టు చేయటం చూసిన అన్నింటిని కూడా చేస్తూ వ్యభిచరిస్తూ ఉంటారు. ఈ క్లాత్ చూసి అవన్నీ కూడా మానుకుని దేవుడు మమ్మల్ని విడిపించడని వాళ్ళు గుర్తుగా ఉండాలని ఆ క్లాతింగ్ అలా చేస్తారని ఉన్న సంఖ్యాకాండ 15:38-39 ఉంటుందన్నా ప్రజలన్న.
ఓకే, అది అది పాపాన్ని దూరం చేయడానికి ఉపయోగిస్తారంటారా చెంగులు మర్చిపోవడానికనే? అంటే చెంగుల గురించి మనం కేవలం చెంగుల గురించే మాట్లాడుతున్నాం, చెంగులు భక్తి ప్రదర్శన కోసం ఉపయోగిస్తారా అనేది ఇంద్రాజ్ శిష్య గారు చెప్పిన మాట.
అన్న ఒకసారి చదువుతాను చూడన్న, సంఖ్యాకాండ 15:38 నీవు ఇశ్రాయేలు తెట్లనము, వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకుని అంచుల కుచ్చుల మీద నీరు సూత్రము తగిలింపవలను, మీరు నా ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని మీ దేవునితో ప్రతిష్ఠనట్టు మునుపటి వల్ల కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి అది మీకు కుచ్చుగా నుండును, నేను మీకు దేవుడైనట్టుగా అని ఏమంటున్నాను అన్న దాంట్లో.
బాగుంది బాగుంది, అంటే మేము పవిత్రులు పరిశుద్ధులం అని వాళ్ళు చెప్పుకోవటానికి చూపించుకోవటానికి సూచనగా ఉన్నాయి మీరు మీరు చదివిన వాక్య భాగాలు. అదే అర్థాన్ని కూడా భక్తి రూపంలో సృష్టి గారు చెప్పారు, అలాగే మేము పరిశుద్ధులు అనే విషయాన్ని కూడా సారు ప్రస్తావించారు. శ్రావంతి సృష్టి గారికి ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటది. ఇంకేమైనా యాడ్ చేస్తారండి ఈ విషయంలో? నాలుగు ఐదు విషయాల్లో, నాలుగు ఐదు వచనాల్లో ఇంకేమైనా ఉంటే ప్రశ్నించండి.
చిన్న పాయింట్ యాడ్ చేద్దాం, మోయి సఖ్యం గాని భారమైన బరువుల దగ్గర అవి కస్టడీ అవన్నీ కూడా చెప్పారు, దాన్ని చిన్నది యాడ్ చేస్తున్నా. అపొస్తలుల కార్యములు 15:30 దగ్గర పేతురు గారు చెప్తారన్న సున్నతి గురించి, అటువంటి మోయి సఖ్యం బరువులు మీరేమి వాళ్ళ మీద మోపద్దు అన్నట్టుగా చెప్పినప్పుడు ఇది రిఫరెన్స్ కూడా ఒకటి యాడ్ అవుతున్నారు. అపొస్తలుల కార్యములు 15:30
ఆచారాలు సాంప్రదాయాలు ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా ఆ మాటకి ఈ రెండింటికి?
దానికి ఒక ఉదాహరణ సున్నతి అనేది ఒక ఆచారం, అటువంటి బరువులు మీరు
చెప్తారండి. ఈ విధంగా అపోస్తల కార్యాలు 15:28 కూడా ఉంటది బ్రదర్.
ఒకసారి స్టేట్మెంట్ జస్ట్ అలా అక్కడ ఏముంటుందో చెప్పండి. అంటే
విగ్రహాలకు బలి అర్పించిన వాటిని రక్తంను గొంతు పిసికి చంపిన దాన్ని జాగ్రత్తను విసర్జించాలని ఉంటది. అది ఒకటి చెప్పకుండా ఇంకా చెప్పేసి వాళ్ళ మీద భారాలు పెట్టేస్తారు, అస్త్రపు చెంగులు తెలుపుగా చేసుకుంటారు అనేది కూడా అర్థం వస్తుందండి. అదే నాలుగో వచనానికి నేను అర్థం చెప్పాను, విగ్రహాలకు అర్పించిన వాటిని రక్తాన్ని గొంతు పిసికి చంపిన దాన్ని జాగ్రత్తాన్ని విసర్జించాలనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకేవేవో వాళ్ళ మీద పరువులు పెడతారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
అది చేయండి, ఇది చేయండి, అది చేయకూడదు, ఇది చేయకూడదని వాక్యంలో లేని విషయాలు కూడా వాళ్ళ సొంత ఆచార సాంప్రదాయాలు కూడా వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. బాగుంది. ఇంకా మిగతా స్టడీ టీమ్ సభ్యులు మీరు కూడా మీ అభిప్రాయాలు పంచుకుంటే బాగుంటుంది. మీకు వచ్చిన ఆలోచనలు దాచుకోకుండా మనం ధైర్యంగా మాట్లాడడం కోసమే బైబిల్ స్టడీ ఉద్దేశించబడింది. ఆ నాలుగు ఐదు వచనాలను మనం అన్ని విషయాలు కూడా మాట్లాడాం, ఏమైనా ఉంటే మాట్లాడచ్చు. ఒకసారి ఈ లోపల మీరు ఆలోచించండి మిగతా వచనాల గురించి. ఈ లోపు పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు కాబట్టి మోయశక్యముగా భారమైన బరువుల గురించి మాట్లాడాం. దాన ధర్మాలు అందరికీ తెలియాలని చేయడం సబబా. జన పరిచయం చేయడం సబబా, దానికి చాలా సార్లు మనం ఫోటోల కోసం ఇతరులను ప్రోత్సహించడం కోసం మాత్రమే, అది నా గుర్తింపు కోసం కాదని కూడా మనం చాలా సార్లు మాట్లాడుతున్నాం. అన్నా ప్రదీప్ అన్న
మత్తయి సువార్త 23:23 ఉంటుందన్నా,
అయ్యో వేషధారులైన శాస్త్రులారు పరిశీలారా, మీరు పుదీనాలను సోపులోను జీలకర్రలోను పదే మంది చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనుక్రమను విశ్వాసం విడిచిపెట్టిదిరి, వాటిని మానక పెట్టిన చేయవలసి ఉందని ఉంటుందన్న.
మీరేం చెప్పాలనుకుంటున్నారు
అంటే వీళ్ళు ఈ పుదీలారలో జీలకర్రలో ఇట్లాంటివన్నీ కూడా అన్ని ఆచితూచి అడిగేయాలి అని చెప్తూ ప్రతి దాంట్లోనూ దశభాగాలు ఇవ్వాలి అని మర్చిపోకూడదని చెప్తూ న్యాయాన్ని కనికరాన్ని మాత్రం విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళు. ఇవి అంటే ప్రతి చిన్నది చేయాలి అంటే పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసుకుని చేయాలి, కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు, మోయలేని భారాలు ఇవన్నీ కూడా, కానీ కనికరాన్ని విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టేస్తున్నారు అనేటువంటి విషయం నాలుగో వచనం గురించి చెప్తున్నాను.
మోయలేని మోయ సఖ్యం కాని భారాల గురించి మీరు ఒక పాయింట్ యాడ్ చేశారు. ఎస్ అన్న, థ్యాంక్ యూ. ముందుకెళ్దామండి, 6-7 వచనాలు జీవనన్న వచనాల నుంచి మనం డిస్కషన్ కొనసాగిద్దాం. 6-7 వచనాలు జీవనన్న, మీకేమన్నా మొదటిగా మీకేమన్నా ప్రశ్న ఉన్నాయా?
అన్నా నేను కొంచెం దీనికి వివరణించి నేను తర్వాత
మీరేమైనా స్టేట్మెంట్ ఇస్తే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగకుండా ఉంటారు. ఇక
ఆ కాలంలో సభల్లో కూర్చునే వారికి వారు కూర్చున్నటువంటి పరిస్థితిని బట్టి వారికి హోదా ఉండేది. అయితే ఎవరైతే ఆతిథ్యానికి విందుకు పిలిచారో ఆ విందుకు పిలిచినటువంటి అతని కుడి పక్కన ఎడం పక్కన ఒక ఆసనాలు అనేటివి ఉండేటి, అంటే చైర్స్.
అంటే మీరు పూర్తి వివరణ అవసరం లేదన్నా, జస్ట్ మీకు మీరు స్టడీ చేస్తున్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనుకున్నది, ఏదన్నా మీ వచనాల నుంచి ఒకటి ఇస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది అనేది విషయాలు.
ఓకే ఓకే అన్న, నేను ఈ 6-7 వచనాల నుంచి ఏదన్నా డౌట్స్ ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.
ఎస్ అన్న, థ్యాంక్ యూ. స్టడీ చేసిన బిల్లు గమనించండి, జీవనంలో వచనాలు 6-7 వచనాలు, 2 వచనాల్లో మీకేమైనా సందిగ్ధాలు అనుమానాలు లేకపోతే సంశయాలు ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అన్న, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
అంటే మరి గురువులని పిలిపించుకోవద్దు అని ఉంది కదండి,
8 వచనంకి వస్తుంది, ప్రదీప్ అన్న వచనాలకు వస్తుంది, అన్న దగ్గరకి వచ్చినాక మాట్లాడదాం.
ఓకే ఓకే, సారీ సారీ.
6-7 వచనాల గురించి ఒకసారి మీరు చూసి మీకు ఏమన్నా అంటే ఏమి లేకపోతే ఏమి లేవని చెప్పండి, మేము పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్దాం. ఆరు ఏడు వచనాలు ఓకే, 6-7 వచనాల నుంచి ప్రశ్న. ఇందాక 5-6, 4-5 వచనాల దగ్గర 5 వచనం, తెల్ల బట్టలు వేసుకోవాలి, అనారోగ్యంతో ఉన్న ఉపవాసం ఉండాల్సిందే, డబ్బులు లేకపోయినా దర్శన భాగాలు ఇవ్వాల్సిందే, ఇవన్నీ కూడా మోయ శక్యం కాని భారాలు నేటి దినాల్లో ఉన్న భారాలుగా సామీలు అన్న ప్రస్తావిస్తున్నారు అనుకోవచ్చు అనేది నా అభిప్రాయం అని అన్నారు. అలాగే అనుకోవచ్చు. ఓకే, జీవనానికి నా తరపు నుంచి వచ్చిన ప్రశ్న, నేను ప్రశ్న అడగట్లేదు, స్టడీ టీము ప్రశ్నలు కూడా సిద్ధపరచుకోవాలి. అగ్రస్థానములు, అగ్రపీఠములు, వందనములు, వందనములను ఆశించటం, బోధకులని పిలువబడటం, ఇవి మరి నేటి దినాల్లో మనం ఏమైనా చూడొచ్చా? అగ్రస్థానాలు, అగ్రపీఠాలు, వందనాలు, బోధకులను పిలువబడ్డం అన్న, వందనాలు నేటి సంఘాలలో
చెప్పొచ్చా? ఇప్పుడు అందరూ అపోస్తులు, డాక్టర్ అని, తర్వాత బిషప్ అని, ఆర్చ్ బిషప్ అని ఇట్లా పెట్టుకుంటున్నారు, కానీ అసలు పనిచేయట్లేదన్న. అంటే దేవుల్లో బోధించాల్సినటువంటి బోధించట్లేదు. సో అంటే హోదాలు కోరుకుంటా ఉన్నారు, ఇప్పుడు జరిగేదంతా కూడా అదే రెవరెండ్ అని వరుసనే కింద ట్యాగులు కూడా వేసేసుకుంటా ఉన్నారు, ఎంటీహెచ్, బీటీహెచ్, ఎట్లెట్ల దేవుని మహిమను దొంగిలించే విధంగా
స్టేట్మెంట్ బాగుంది.
దేవుని మహిమను దొంగిలించేలాగా వాళ్ళని హెచ్చించుకుంటున్నట్లుగా అహంకారాన్ని హోదాను ప్రదర్శిస్తున్నారు. కానీ దేవుడు మాత్రం వినయంతో సేవ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుది, అది మాత్రం ఎవరు పాటించట్లేదు అనేది నా భావన.
ఓకేనా, థ్యాంక్ యూ. జీవనానికి సమయం ఇస్తున్నా.
ఆనాటి కాలంలో పౌలు గారిని చూసుకున్నట్లయితే, పౌలు గారు ఎంతో ఆయన జ్ఞానంతో ఉన్నటువంటి వారు అయినప్పటికీ ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన్ని ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారితో పోలుస్తున్నప్పుడు కూడా ఆయన అంత ఉన్నప్పటికీ, అంటే ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారితో సమానంగా పోలి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎక్కువ ఎవరైనా ఎవరిని ఇవ్వడానికి కాదన్నా, మీరు నేనేమడిగానంటే అగ్రపీఠాలు, అగ్రస్థానాలు, వందనాలు, బోధకులను పిలవడం, పిలిపించుకోవడం ఇష్టపడే వ్యవహారం నేటి దినాల్లో నేటి సంఘాల్లో ఉన్నాయా? ఉన్నాయంటే మీరు వన్ ఆర్ టూ మాటలు చెప్పండి. ఇందాల ప్రదీప్ అని చెప్పినట్టు
ఉన్నాయన్నా, ఎందుకంటే అగ్రపీఠాలు ఇప్పుడు వారే ఆ స్థానంలో ఉండి వాక్యాన్ని చెప్పటము, లేదా ఆ తరం వాళ్ళు ఉండి చెప్పటము, వాళ్ళ తరం వాళ్ళు ఉండి చెప్పటము అనేటువంటి అగ్రస్థానాన్ని వారికి మాత్రమే వర్తించేటటువంటి బోధలు ఈనాటి కాలంలో అనేకం ఉన్నాయన్నా.
ఎస్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారండి? మీరు చూసిన పరిధిలో ఏదన్నా చెప్పిన విషయాలు చెప్పకుండా ఇంకా మీకు కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి. వందనాలు
తమ్ముడు. ఆనాటి పరిశైల శాస్త్రుల కాలంలోనే కాదు గాని ఈనాటి కాలంలో కూడా అలాంటి అగ్రస్థానాలు, అగ్రపీఠాలు, బోధకులను పిలువబడ్డ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆర్సీఎం, సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ చర్చిల్లో అలా జరుగుతూ ఉంటాయి తమ్ముడు. ప్రవక్తలని, అపోస్తులని పెట్టుకుని, అగ్రపీఠాలు, తండ్రి గారని అలా పెట్టుకుని వారికి ఒక స్థానం ఉంచి అలా చేస్తా ఉంటారు. ఎగ్జాంపుల్ గా ఆర్సీఎం లో, సిఎస్ఐ లో కొనసాగుతా ఉన్నాయి తమ్ముడు.
సిఎస్ఐలో కూడా తండ్రి గారు అంటారు, బిషప్ గారు తండ్రి గారు వస్తున్నారు, తండ్రి గారు వస్తున్నారు. ఎస్ అక్కడ
బ్రదర్ అన్న జీవన అందరితో ఏకీభవిస్తున్నాను. అప్పట్లో శాస్త్రులు, పరిసయ్యులు అలా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, లేదా తెలియకపోయిన కూడా ఉండొచ్చు. దేనికైనా అవకాశం ఆయన ప్రభు ఇప్పుడు అందరికి తెలిసి ఉండి కూడా ఇంకా అలా చేస్తున్నారంటే ఇప్పుడు ఇంక ఎక్కువ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయనేది నా ఒపీనియన్. అంతేనా ప్రైజ్?
చాలా బాగా చెప్పేస్తారు. నిజంగా వాళ్ళు గ్రహించో గ్రహించుకో చేశారు, కానీ ఇప్పుడు సమస్తం మన చేతిలో, సంపూర్ణమైన గ్రంథం మన చేతిలో ప్రభు పెట్టాడు. ఈ నేటి దినాల్లో ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు అసలు మనం అసలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం, అసలు వేషధారులు మనమే అన్నట్టు సార్ మాట్లాడారు. బాగుంది సార్. సరే బాగుంది. ఈ చాట్ బాక్స్ లో కొన్ని విషయాలు మాట్లాడతాం. బోధకులమైన మనం మరియు కఠినమైన తీర్పు పొందమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా అలాంటి వారిగా ఉండకుండా ఉండండి. సంఘంలో కూడా చిన్నవారే ముందుగా వందనాలు చెప్పాలి, గ్రీటింగ్స్ చెప్పాలి. వయసులో హోదాలో పెద్దవారు ముందుగా చెప్పరు, వారు కూడా వందనాలు ఎదురు చూడటం అనుకోవచ్చా? చిన్నవాళ్ళే త్వరగా ముందు చెప్తారు, పెద్ద పెద్దలు మాత్రం చెప్పరు అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. సరే, నేను ఏమన్నానంటే నేటి దినాలలో నేటి సంఘాలలో ఎలా ఉన్నాయా అని అడిగితే బాగుంది చెప్పారు. మరి ఎస్హెచ్లు ఏమన్నా ఇలాంటి ఛాయలు ఏమైనా కనపడుతున్నాయి, అది కూడా మాట్లాడితే బాగుంటుంది. జీవనం అగ్రస్థానాలు, అగ్రపీఠాలు, స్పందనాలు
లేదన్నా ఎస్ఎఫ్జీలో మనము పెట్టినటువంటి వార్షికోత్సవాలు గానీ ఎక్కడ గానీ ఎక్కడ కూడా ఎవరికి అగ్రస్థానం అయితే మనం ఇవ్వట్లేదు. ఎస్ఎఫ్జీలు అయితే ఏం లేవు.
ఓకే అన్న, మిగతా వాళ్ళు కూడా ఏమన్నట్టు మాట్లాడండి, లేకపోతే మనం నెక్స్ట్ వచనానికి వెళ్తామండి. ఎస్ఎఫ్జీల మీద చాలా ప్రేమ ఉంది అందరికి, చాలా సంతోషం. దేవుని మహాకృప ఈ పరిచర్యలో కొనసాగుతున్నాం. సరే, 8 నుంచి 10 వచనాలకు వెళ్దాం మనం. మన ప్రతిపన్న వచనాల్లోకి వెళ్దాం. ప్రతిపన్న మీకేమన్నా ఏమనుంటే మీరు మాట్లాడితే బాగుంటుందన్నా. మీ స్టేట్మెంట్ ఏమన్నా సింగిల్ స్టేట్మెంట్ ఏమన్నా టూ సెంటెన్స్ ఇక్కడ ప్రశ్న అడిగే అవకాశం ఉండదంటే అక్కడే మీరు చిన్న వివరణ ఇస్తే ఆ ప్రశ్న అడగకుండా ఉంటాం.
అక్కడ సందర్భం ఏంటంటే శాస్త్రులు పరిశీలు యొక్క అహంకారాన్ని ఖండిస్తూ శిష్యులతో చెప్తున్నటువంటి సందర్భంలో ఇది రాయబడిందన్నా. వాళ్ళు టైటిల్స్ కోరుకుంటారు, హోదాలు కోరుకుంటారు, అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అట్లా మీరు ఉండొద్దు, అలా కోరుకోవద్దు అని చెప్తూ అది దేవునికి చెందవలసినటువంటి మహిమను కూడా కొంచెం అర్థమవుతా ఉన్నాను. బైబిల్లో కూడా నేను బోధకుండా అని ప్రభువారు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి ఆయనే స్టేట్మెంట్ ఇస్తారన్న. ఆ స్టేట్మెంట్ల విషయాల్లో నేను కొన్ని వచనాలు కోట్ చేయాలనుకుంటా ఉన్నాను అన్న.
అంటే ఏమైనా ప్రశ్న అడిగితే మీరు డైరెక్ట్ అక్కడ వివరణలోకి వెళ్దామన్నా.
ఓకే అన్న. అలా ఉండొద్దు, అలా మీరు కోరుకోవద్దు, టైటిల్స్ కోరుకోవద్దు అనే ఇది నాకు అర్థమవుతా ఉంది.
ఎస్ అన్న, థ్యాంక్ యూ. ఎస్ అన్న, 8 నుంచి 10 వచనాలు, 10-11 వచనాలు. ఒకసారి 8, 9, 10 వచనాలు చదవండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే మొదటిగా స్టడీ టీమ్ సభ్యులు ఇంద్రాజీ, సురేష్ సార్, దేవనన్నా, సెవెంత్ సిస్టర్ రవికుమార్ అన్న, మీద స్టడీ టీమ్ సభ్యులు మాట్లాడితే ప్రశ్నిస్తే అన్న సమాధానం చెప్తారు, మనం డిస్కషన్ చేస్తాం. ఏమన్నా ఇంద్ర టీచర్ మొదటిగా
అంటే ఇప్పుడు మాకు ఇంటెన్షనల్ గా ఈ వాక్యం తెలుసుండి మేము టీచర్లు అనిపించుకోవాలి, గురువులు అనిపించుకోవాలని ఉండదు, కానీ ఇక్కడ బైబిల్లో మరి ఏదైనా గురువులు అనిపించుకోవద్దని ఉంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రిస్టియన్స్ గా మాకు తెలుసు అది.
మీరు గురువులు అనిపించుకోవాలి అంటే మీరు పిలవబడుతున్నా అది మా తప్ప కాదా అని అడుగుతున్నారా?
అంతేండి,
మాకైతే బైబిల్ తెలుసు కాబట్టి మేము మమ్మల్ని గురువులు అని పిలవాలని మేము ఆశించట్లేదు, కానీ వాళ్ళు పిలుస్తారు పిలుస్తారు. అయితే మీ ప్రశ్న ఏంటి,
ఎలా అర్థం చేసుకోవాలి అది?
అన్న చెప్పొచ్చు అన్న.
టీచర్ గారి ప్రశ్న మీకు మీ మనసుకు తగ్గితే చెప్పండి అన్న. వన్ ఆర్ టూ
అంటే యాక్చువల్ గా గురువు అనేటువంటి పదం అంటే ఇప్పుడు తండ్రి అని పిలవద్దు, తండ్రి ఇప్పుడు యాక్చువల్ గా తండ్రి అని కూడా పిలుస్తారన్న, అంటే ఫాదర్ ని కొడుకు అలా పిలవద్దని కాదు. అలాగే గురువు టీచర్ గారు అని పిలుస్తారు, అలా పిలవద్దని కాదు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తా ఉన్నాడన్న. అంటే మీరు ఇట్లా మీ బ్రదర్ సంఘాలలో ఇలా చేయొద్దు,
మీరు కోరుకోవద్దు,
మీరు పిలవడానికి ఇష్టపడవద్దు, కోరుకోవద్దు అనేటువంటిది ప్రస్తావిస్తా
ఉన్నారన్న.
ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది గురువు అని కూడా పిలుస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరు కూడా గురువు గురువు అని పిలుచుకుంటా ఉంటారన్న. అది అది తప్పు కాదు, సందర్భం అది వేరు. కానీ ఇది ఏంటంటే అహంకారాన్ని కోరుకోవడం, తర్వాత నేను గొప్ప నేను గురువుని అని అహంకార సంబంధమైనటువంటి ఆ హోదాను కోరుకుంటూ పిలవటానికి ఇష్టపడొద్దని అంటున్నాను.
అర్థమైంది ఇంద్ర టీచర్ గారికి, అర్థమైందమ్మా. మనం మనం పిలుచుకోవచ్చు, పిలవబడవచ్చు, కానీ పిలవబడాలని ఆశించకూడదు అనేది కాంటెక్చువల్ గా ఇక్కడ అర్థం. అలా అని గురువుగా అని పిలవబడటం తప్పేం కాదు, మనం ఆశించకూడదు అనేది చెప్తున్నారండి.
అన్న ఇలా అడగొచ్చా అంటే డిపార్ట్ మీన్స్ సంఘంలో అలా పిలిపించుకోకూడదు, ప్రొఫెషనల్ గా పిలిపించుకోవచ్చా?
ప్రొఫెషనల్ గా పిలిపించుకోవచ్చా? సంఘం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ.
ప్రొఫెషనల్ గా పిలిపించుకోవచ్చా?
అది ఉద్యోగం కాబట్టి అక్కడ అన్న అంటే పక్కన వాళ్ళు మనం ఉద్యోగ స్థలంలో బాగోదు కదా.
అంతే అన్న, అంతే అంతే, క్లారిటీ కోసం అడిగాను. టీచర్ గా అడిగారు, సో అన్న కూడా ఎగ్జాంపుల్ గురువు అని డిపార్ట్మెంట్ లో పిలుస్తా ఉంటారన్నారు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారం మనం సంఘంలో పరిచయం చేసేవాళ్ళు అలా కోరుకోకూడదు
క్లారిటీ సిస్టర్ గారు ఇందాలే రెస్పాండ్ అయినట్టున్నారు. మీరేమన్నా యాడ్ చేస్తారా?
9వ వచనంలో ఈ తండ్రి అని పేరు పెట్టవద్దు అని చెప్పేసి ఉంది కదన్నా, అయితే ఇందాక స్వరూప సిస్టర్ కోట్ చేసినట్టుగా సిఎస్ఏలో గానీ లేకపోతే ఆర్టీఎంలో గానీ ఫాదర్ అని గానీ తండ్రి గారు అని గానీ పిలుస్తూ ఉంటాము. సో మనం దాన్ని ఖండించడానికి లేదా వాళ్ళకి చెప్పడానికి మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, అనేక సార్లు మేము మాట్లాడుకున్నప్పుడు తండ్రి అని పెట్టద్దు అన్నారు కదా అంటే వాళ్ళు కూడా ఏదో ఒక సమాధానం చెప్తా ఉన్నారు. సో మనం దాన్ని ఎలా వాక్యపూర్వకంగా చెప్పాలి?
మీరు మీరు ప్రశ్నించట్లేదు ఇప్పుడు, ఇది స్టేట్మెంట్ ఇచ్చారు మీ అభిప్రాయం.
ఎలా వాళ్ళని ఈ మాట చెప్పి వాళ్ళని ఎలా ఇచ్చేయాలి?
వాళ్ళు ఏదో ఒకటి సమాధానం వాక్యం చూపెట్టి తండ్రి అనవచ్చు, గురువు అని పిలుచుకోవచ్చు అని అంటూ ఉంటారు, మనం ఎలా చెప్పాలంటారా మీరు?
అవునండి.
ఇది ప్రదీప్ అన్న.
అంటే ఇది ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటేనా, అది అహంకారానికి సంబంధించిన దాన్ని అహంకారానికి సంబంధించినటువంటి పదజాలానికి ఖండిస్తా ఉన్నాడు దేవుడు. అక్కడ ఏంటంటే ప్రేమ. ఇప్పుడు మీరు నా బిడ్డలు అక్కడ అంటారు పాస్టర్ గారు, మీరు నా బిడ్డలు లాంటి వారు, మీ ఫాదర్ లాంటి వారు అనేటువంటిది భావన, అక్కడ పిలిచేటువంటి భావాన్ని బట్టి ఉంటుంది అన్న.
వాళ్ళు పిలిపించుకోవాలని ఉద్దేశం కాదు, ప్రేమపూర్వకంగా పిలుస్తారు అని పలిస్తారు.
దాన్ని కాదనలేమన్నా, అది అది వద్దని కొడుతుంది.
ఎస్ అన్న, థ్యాంక్ యూ. నేను నా అనుభవాలు అయితే చెప్పగలుగుతాను. నేను చిన్న కానిస్టేబుల్ని, ఇప్పుడు ఇక్కడ స్రవంతి డాక్టర్ గారు ఉన్నారు, అమ్మ అని పిలుస్తా, అన్న అని పిలుస్తుంది ఆమె. ప్రదీప్ అన్న ఉన్నారు, ఆయన డాక్టర్ గారు, ఆయన అన్న అని పిలుస్తూ ఉంటారు. అలాగే జీవన్ అన్న ఉన్నారు, మాస్టర్ గారు, టీచర్ గారు, ఆయన అన్న అని పిలుస్తూ ఉంటారు. రవికుమార్ అన్న ఉన్నారు, నీ చిన్నైనా కూడా అందరూ అన్న అని పిలవటం నాకు ఆశ్చర్యం అనమాట. వీళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా అన్న అని పిలవటం. డాక్టర్ దివ్యసుందర్ అన్న, అలాగే స్వరూప అక్క ఉంది, అక్క అని పిలుస్తాను, అక్క తమ్ముడు అని పిలుస్తాడు. మా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి సురేష్ సార్ గారు ఉన్నారు, మేము సార్ అని పిలుస్తాం, ఆయన మమ్మల్ని ఏమంటారంటే అన్న అని పిలుస్తారు అంటారు. చాలా సంతోషం, నాకు స్టడీ చేస్తున్నప్పుడు అందరూ గుర్తొచ్చారు. దేవునికి మహిమ, వాక్యానుసారంగా మనం ఉన్నాం అని అనిపించింది. చాలా సంతోషం. ఒకసారి చాట్ బాక్స్ వాళ్ళు ఎంతో కష్టపడి టైప్ చేసి
పెట్టారు.
చిన్న పాయింట్ అన్న చేస్తాను,
అంటే అది ఎక్కడ బాసిజం, బాసిజం చేయొద్దు అనేటువంటిది మనకు అర్థం అవుతుంది అంట. బాసిజం ఉండకూడదు
అంటే అర్థం కాలేదన్న.
బాసిజం నేను చెప్పింది విన్నా, నేను చెప్పింది చేయాలి, నేను మీ గురువుని, నేను మీ తండ్రిని, ఆర్డర్ ఇట్లా మస్ట్ అండ్ షుడ్, ఇది పరిచర్యలో ఉండకూడదు, అహంకారపు ధోరణి ఉండకూడదు. అహంకారం ఎక్కువగా ఖండిస్తా ఉన్నాడు. ఆ సింటమ్స్ ఎక్కడా కనపడకూడదని.
ఇలాంటి శాస్త్రులు పరిచయల యొక్క అవలక్షణాలు ఉండకూడదు అనేది
చెప్తున్నారు. విశ్వాసుల ఎడల సేవకులు కూడా కొంతమంది ఇలా అహంకార ధోరణి కలిగి ఉంటారన్న. నేటి దినాల్లో ప్రేమ చూపుటకు బదులుగా చెప్పింది, నేను చెప్పింది వినకపోతే అదేదో బసమోగిపోతావు, లేకపోతే వీడు జరుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నా.
బెదిరించే పరిస్థితులు కూడా ఉన్నాయి.
సో అలాంటివి అసలు దేవుడు ఎంకరేజ్ చేయడం అనేది కూడా విశ్వాసులు తెలుసుకోవాలి.
అవునండి, విశ్వాసులు తెలుసుకోవాలి. ఆ శాస్త్రులు స్థానంలో ఉన్న పాస్టర్స్ కూడా తెలుసుకోవాలి.
ఏమన్నా కూడా వాళ్ళకి ఏం జరగదని కూడా తెలుసుకోవాలి.
ఎస్ అన్న, ఎస్ అన్న, ఓకే. చాట్ బాక్స్ లో కొన్ని విషయాలు మనం చదువుతాం. వాళ్ళు లోకసభ 9:23, ఆయన అందరితో ఇట్లనని ఎవడైనా నన్ను వెంబడింపగోరునేమో తను తను ఉపేక్షించుకోవాలి. అవును, హెచ్చించుకోకూడదు, ఏమి లేనివానిగా చేసుకోవాలి. స్వామి సేవకు కన్నా సంఘ పెద్దలలో ఎక్కువగా కనబడుతున్నాయి. పాస్టర్స్ కన్నా కూడా ఈ ఇలాంటి విషయాలు సంఘ పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయంట. పోలీస్ డిపార్ట్మెంట్ లో గురువులు అంటారు కదా అని అన్నారు. క్రైస్తవులు కూడా అనాలంటారు సభ అంటే, అది ప్రేమపూర్వకంగా చెప్తున్నాం కాబట్టి, వాళ్ళు ఆశించకుండానే మనం పిలుస్తున్నాం కాబట్టి అది తప్పుగా లేదు అని ప్రదీప్ అన్న ప్రస్తావించారు. ఆ కొరింత పత్రిక ఏదో పెట్టారు, ఆ వచనం కూడా పెడితేనే మాకు తెలుస్తుంది. ఆ సుధాకర్ అన్న, మన సావాసాలు హోదాలు వాక్య పరిధిలోనికి వస్తాయా బ్రదర్? కోఆర్డినేటర్ స్టాచ్ వారియర్స్ డివిజనల్ ఇన్ఛార్జెస్ ఏమంటారు ఈ పరిధిలోకి మరి మనం పెట్టుకున్నాం కదా, పరిధిలోకి రావా ఈ హోదాలు ఈ అగ్రస్థానాలు?
మా ప్రెజరాడనా, యాక్చువల్ గా పిలవాలి కాబట్టి అది ఒక పదము. ఏదో ఇప్పుడు మీరు మీరు పిలవాలి అంటే నాగే అన్న అంటే ఏదో ఒక పదం పిలవాలి.
మీరు మీరు మనం చెప్పిన ఇప్పుడు పెట్టుకున్న హోదాలు వీటి కిందకి వస్తాయా రావా అంటే రావు అని చెప్పండి.
రావు అన్న.
ఎందుకు రావు? మాకు వివరణ కావాలంటే అప్పుడు మిమ్మల్ని అడుగుతాను. రావు అన్నారు, రావు అంటే ఎందుకు రావు? నేను ఆశించి టార్చ్ బేరణ అవుతాను, నన్ను టార్చర్ బేరణ అని పిలవండి, నన్ను డివిజనల్ ఇన్ఛార్జ్ అని పిలవండి అని మనం శాస్త్రులకు పరిశీలనలకు ఆశించలేదు కదా, అందుకే కాదు. ఏమంటారు?
అంతే అన్నా, అది మనకి ఇచ్చింది అంటే అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ కోసం అనే ఇచ్చారు, కానీ ఒక అగ్రస్థానం కోరుకొని మనం తీసుకోలేదు లేదా ఇవ్వబడలేదు.
సరే, మళ్ళీ ఇచ్చిన తర్వాత మన వైఖరి ఏమైనా మారే అవకాశం ఉంటుందా? అది కూడా ఆలోచించాలి.
ఇక్కడ ఇచ్చింది భారమే గాని, భారమే గాని బరువు కాదన్న అది. అది అంటే ఇది అంటే ఎలా ఫీల్ అవ్వాలంటే అది యాక్చువల్ కోఆర్డినేటర్ అంటే అది భారమే, అంటే యాక్చువల్ వేరే వాళ్ళతో పోలిస్తే చార్ట్ పెట్టాలి, టైం కి ఇది ఉండాలి. సో అది ఎవరు కూడా ఘనతగా ఫీల్ అవ్వరని నా ఉద్దేశం అన్న. ఎవరు కూడా కోఆర్డినేటర్ గారు అని ఎవరు పిలవరు, ఇన్ఛార్జ్ గారు అని ఎవరు పిలవరు, అన్నా ప్రదీప్ అన్న లేకపోతే నాగయ్య అన్న ఇట్లాగే ఇట్లా పిలుస్తారు. సో మన ఎస్ఎస్జీలు అవి లేవన్న.
ఓకే, ఎస్ఎస్జీలు ఏమి లేవంటున్నారు, సుధాకర్ అన్నకి సమాధానం వచ్చింది. ఓకే, అందరూ సమాధానం చెప్తున్నారు, కొంతవరకు ఉన్నాయని ఏదో చెప్తున్నారు. అయ్యా ఉంటే సరి చేసుకుంటే బాగుంటది. ఎక్కడన్నా
అదే అంటే మనకున్న ర్యాంక్స్ పెట్టిన అన్ని కూడా ఒక బాధ్యత అన్న లీడ్ చేయడానికి. కొంతమంది ఎవరైనా అది ఏ ర్యాంకులు అయినా సరే, కోఆర్డినేటర్ గానీ లేదంటే మన టార్చ్ బర్ కానీ ఏదైనా సరే, అది బాధ్యత అని కాకుండా దాన్ని ఒక అలంకారంగా ఫీల్ అయితే మాత్రం అది తప్పు. ఆ కన్సర్న్ వ్యక్తిగతంగా ఆ పర్సన్ దే తప్పు అవుతుందన్నా, అది ర్యాంక్ తప్పని కాదు కానీ పర్సన్ తప్పు అవుతుంది. దాని బాధ్యతగా ఫీల్ అయితే అందరూ సమానమే. మనకి ఈ రోజు కొత్తగా ఎస్ఎఫ్జీలో జాయిన్ అయిన మెంబర్ కి 8 ఇయర్స్ నుంచి ఉన్న మీకు అందరూ సమానమే, అందరం కూడా సహోదరులు అని చెప్తారు. మన పేరు గారు కూడా అది చెప్తారన్న.
ఇలాంటి ఎక్కడైనా ఎక్కడికైనా ఎక్కడ ఎవరికైనా తగిలి ఉన్నాయా? నేను ఇన్ఛార్జిని నాకు చెప్పకుండా నువ్వు చేయటం ఏంటి అని ఎక్కడైనా మన పరిచర్యలో మీకు ఏమన్నా ఇప్పుడు అని తగిలిందా? స్టడీ టీం వాళ్ళకే పరిమితం ఇది.
అవి వచ్చినా మనం సరి చేసుకోవాలని, అది ఆ పర్సన్ మనం చెప్పి సరి చేసుకోవాలి. లేదా అతను అదే ఉంటే అతను వ్యక్తిగతంగా అది అలంకరణ కోరుకుంటున్నాడు కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిందే అన్నది. సరి చేసుకోవాలి అటువంటి సరి చేసుకోవాలన్నా ప్రైజ్.
ఇంకా సిస్టర్ గారు వాయిస్ వినపడింది, చంద్ర సిస్టర్.
అవునన్నా, అంటే నా మట్టుకైతే నేను ఎప్పుడు అలా అనలేదు.
ఓకే అమ్మా, ప్రైజ్. థ్యాంక్ యూ. తర్వాత
ఒక పాయింట్ యాడ్ చేస్తానన్న. ఏంటంటే యాక్చువల్ గా క్యారెక్టర్ బట్టి అంటే వాళ్ళ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ అనేది ఉండకూడదు. ఉదాహరణకి తగ్గించుకోవడం అంటున్నారు కదా, కొంతమంది ఎలా ఉంటారంటే నా అంత తగ్గించుకునేవాడు లేడు, అది కూడా తప్పేనన్న. ఇప్పుడు అయ్యే కాదు, అంటే బయటికి కనిపించేలాగా కనపడటం, మన క్యారెక్టర్ ని ఎక్స్పోజ్ చేసుకుని ఆ ఘనత పొందడానికి చూసేది ఏదైనా ప్రమాదమే.
బయటికి కనిపించాలని తగ్గించుకోవటం కూడా ప్రమాదమే. మంచి మాట. ఆత్మీయ తండ్రి అనొచ్చా? చాలా మంది ఇది అంటాం, ఆత్మీయ తండ్రి అని పిలుస్తూ ఉంటాం. ఇదొక అలా అనొచ్చా, మన మన రక్షణలోకి నడిపించిన వాళ్ళని ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తండ్రి అని పిలుస్తూ ఉంటాం.
అనొచ్చు, నా తప్పు లేదండి.
ఏమైనా వాక్యాధారం ఉంటే ఎవరైనా తీశారా కొత్త నిబంధనలో, అలా ఏమైనా ఉంటే చెప్తే బాగుంటది.
ఏమన్నా మొదటి కోరింది 4:15 పౌలు గారు హింసపి ఫాదర్ లా ఫీల్ అవుతారండి ఆయన. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:22 వచ్చాడు. రెండు సందర్భాలు పౌలు గారు ఆత్మీయ తండ్రిగా ఆయన వస్తారన్నా ప్రైజ్.
అంతే, చాలా సంతోషం.
ఎలీషాని ఎలీషా కూడా పిలుస్తాడన్న, నా తండ్రి నా తండ్రి అని.
ఎస్ అన్న, ఎస్ అన్న, థ్యాంక్ యూ. చాలా చక్కగా వెంటనే రెస్పాండ్ అయ్యారు, వెంటనే సమాధానం చెప్పగలిగారు, బాగుంది. ఓకే, ఓకే, మగారు కాదు గౌరవం గుర్తించి పనిచేయడానికి ఇచ్చిన హోదాలు. ఓకే, అందరు కూడా మీ చాట్ బాక్స్ లో అన్ని కూడా మేము కవర్ చేసామండి. 8:10, 9:10 వచ్చినాలు మనం డిస్కషన్ చేసాం. ఇంకేమీ ప్రశ్నలు లేవు అనుకుంటున్నాను. చివరిసారిగా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా స్టడీ టీం? 8:09:10 ఏమి లేవంటే ఒకరు చెప్తే ముందుకెళ్దాం.
ఏమీ లేదండి.
11:12 వచ్చినాలు ఏసమ్మా, 11:12 వచ్చినాలు శ్రవంతి సిస్టర్ గారి వాక్య భాగాల నుంచి మనం మాట్లాడదాం. మొదటిగా సిస్టర్ గారికి ఏమన్నా మీకు ఏమైనా ప్రశ్న ఉన్నాయమ్మా? సార్ వందనా సార్.
చిన్న అంటే చిన్న డౌట్ అన్న, అంటే ప్రశ్న ఏం కాదు. బోధకులను పిలవబడద్దు అని ఒక చోట చెప్తున్నారు, గురువులను పిలవబడద్దు అని ఒక చోట చెప్తున్నారు కదా, రెండింటికి ఒకట రెండు వేరియేషన్ ఉందా? అది ఒక చిన్న దాని గురించి అన్నారు.
ప్రతిపన చెప్తారా, బోధకులకి గురువులకి వ్యత్యాసం? ఇంగ్లీష్ లో చదివితే అర్థమైపోద్ది. ఎన్నో వచ్చిన సార్? అది 8:00.
8 బాధకులు, 10 గురువు అంటుందన్నా, 2 1 వేరే స్నేహం ఉందా అనేది చిన్నదన్నా.
బాధకుడు అంటే రభి, టీచర్. బాధకుడు అంటే టీచరు. లీడర్స్ పదవచనంలో గురువు. లీడర్స్ ఆర్ టీచర్స్ అని ఉంది. ఓకే, ఏమైనా చెప్తారా గురువులకి అలాగే బోధకులకి? బోధకుడు కేవలం బోధించేవాడే, గురువు అయితే అన్ని విషయాలకు సంబంధించి.
అన్నా, నాకు అర్థమైంది బోధకుడు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేవాడు, అందుకే రబ్బీ అని వాడారు అని అనుకుంటున్నాను. గురువు అంటే భూ సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు బోధించేవాళ్ళు అని అనుకుంటున్నాను.
అట్లా అనుకుంటున్నారా? అంటే అట్లా అనుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ విషయాలు ప్రస్తావించేవారు కాదేమో. ప్రదీప్ అన్న మీట్ లో పెట్టండి, మీట్ లో ఉన్నారు. చేశానండి ప్రదీప్ అన్న.
అన్న గురువు అంటే ఇప్పుడు యాక్చువల్ గా బోధ అంటే ఒక స్పీకరు, గురువు అని అంటే ఒక అంటే స్టడీ టీచర్ అట్లా అనుకోవచ్చు అన్న. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి మనం వీళ్ళు వీళ్ళు ఉన్నారు కదన్న, అంటే మన ట్రైనింగ్ టీమ్ టీచర్ లాగా బోధిస్తా ఉన్నారు గురువుగా. ప్రభు ఆయన వాళ్ళకి గురువుగా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు. బోధ చేయటం ఏమో స్పీకర్ గా బోధ చేస్తారు, టీచర్ అనేది నేను అట్లా అనుకుంటున్నాను.
ఓకే, బోధకుడు అంటే టీచ్ చేసి వెళ్ళిపోతాడు అంటే, గురువు మాత్రం
బోధించి వెళ్ళిపోతాడు. గురువు మాత్రం ఏంటంటే ఎమట పెట్టుకుంటాడు, అంటే ఒక తరగతి అయ్యేదాకా టీచర్, స్కూల్లో తరగతి కిందకి టీచర్, రెండో తరగతి టీచర్, తరగతుల వారీగా కేర్ తీసుకుని బాధ్యత తీసుకుని నడిపిస్తాడు.
ఎస్ అన్న, అలాగే దీంట్లో మనం బోధకుడు బోధిస్తాడు, గురువు నేర్పిస్తాడు, శాఖరణ చెప్తున్నారు
రోల్ మోడల్.
ఎస్ అన్న, ఎస్ అన్న, సాక్ష్యం ఇచ్చిగా నేను ప్రకటించబడను గాను, అపోస్తుడు గాను, విశ్వాస సత్యం విషయంలో అన్ని జనులకు బోధకుడు గాను నియమింపబడతని నేను సత్యమే చెప్తున్నాను. బోధకుడు బోధిస్తాడు, గురువు నేర్పిస్తాడు. ఓకే, బోధకుడు బోధించేవాడు, గురువు బోధిస్తూ మాదిరి జీవితాన్ని చూపించాడు, చాలా బాగుంది. ఓకే సార్, మీకు ఏమన్నా? సరే సార్,
అన్నా క్లియర్. అదే దాని గురించి అండి, అందరికి తెలియటం కోసం అడిగన్నా. బోధించడం అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించడం, గురువు అంటే దాన్ని లైఫ్ లో చూపిస్తూ, దాన్ని బోధన లైఫ్ లో కూడా చూపిస్తే ఎదుటి వల్లనే మార్గదర్శకంగా ఉండవు అని అనుకున్నా, నేను కూడా అదే అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సార్. సెవెంత్ సిక్స్త్ వచనాల్లోకి వెళ్ళిపోతాం. 11-12 వచనాలు అమ్మా, ప్రైజ్ కూడా
అమ్మా. తెలుసున్నాడన్నా, 11-12 ప్రశ్నలు అయితే ఏం లేవన్నా. ఇదే కాంటెక్స్ట్ లూకాస్ వార్త 14:7-11 వరకు ఉంది. అక్కడ విందుకి పిలువబడినప్పుడు వాళ్ళకి వాళ్ళే అగ్రస్థానాలకు వెళ్ళి కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ఈ మాట ఉపమాన రీతిగా చెప్పాడు అన్నట్టుగా
అక్కడ కూడా సేమ్ మాటలు అక్కడ కూడా ప్రస్తావించారని చెప్తున్నారు. మీరు ఏమైనా ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారా దీని గురించి? ఏమండి, మీకు అర్థమైపోయింది? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమంటారా? స్టడీ టీమ్ వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకి అర్థమయ్యే విషయాలే. 11-12 వచనాలు ఒకసారి చూడండి, 11-12 వచనాలు ఏముందో. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకుందాం. నేను ప్రశ్న తయారు చేసే ఏమని, గొప్పవాడు పరిచారకుడే ఎందుకు ఉండాలి? అని ఒక ప్రశ్న తయారు చేశాను. మీకేమైనా అర్థమైందా మా ప్రశ్న?
అర్థమైందమ్మా. గొప్పవాడు ఎందుకు పరిచారకుడిలా ఉండాలి అని అడుగుతున్నారు. అంటే అక్కడ దేవుడు మనస్తత్వాన్ని గురించి అన్నాడు అన్న, యేసుక్రీస్తు మనస్తత్వాన్ని గురించి అన్నాడేమో అని అనిపించింది అన్న.
ఇప్పుడు గొప్పవాళ్ళు యాక్చువల్ కూర్చుంటారు, పరిచారకులు చేస్తారు, అందరూ గొప్పవాళ్ళు అయితే చేసేవాళ్ళు ఉంటారు, పని జరగదన్న,
అందుకే పరిచారకుడై ఉండాలి. ఈ కాంటెక్స్ట్ నుంచి చెప్తే బాగుంటది, పక్కనే ఉండవచ్చును. గొప్పవాళ్ళు ఎందుకు పరిచారకులై ఉండాలన్న దగ్గర
అంటే అంటే అది తగ్గించుకోకూడదు, తగ్గించుకోవాలన్న ఆలోచన. ఎంతో సేవ చేయాలి దేవుని దగ్గర.
గొప్పవాళ్ళైన వాళ్ళు తగ్గించుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా పిలువబడతారు, హెచ్చింపబడతారు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ఘనతకు ముందు వినయం ఉండు అని ఉంటది కదన్నా
సామెతలో, బాగుందన్నా.
తమ్ముడు ప్రైస్లు అన్నా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్న మంది కదా తమ్ముడు. ఏ విషయాల్లో తగ్గించుకోవాలి, ఏ విషయాలు హెచ్చించుకోవాలి? హెచ్చించుకునే వాళ్ళు, తగ్గించుకునే వాళ్ళు మాటల్లోనే తగ్గించుకుంటున్నారు తప్ప చేతల దగ్గరికి వచ్చేసరికి అలానే ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏ విషయాల్లో తగ్గించుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు? సరే, మన క్లారిటీ
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చింపబడు తగ్గింపబడును కదా. తగ్గింపు గురించి మాట్లాడుకుందాం, ఏ విషయాల్లో తగ్గించుకోవాలి అనే ప్రశ్న.
అన్న, ఈ లూకాసు వార్తలోనే చెప్పినట్టుగా వాళ్ళు ముందే వెళ్ళి వాళ్ళ అనుకున్నట్టుగా వారు గొప్ప వాళ్ళు అని ఫీల్ అయ్యి అగ్రస్థానంలో కూర్చున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఆ మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని లేదా అది తగ్గించుకోవాలి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అది తగ్గించుకొని లేదా ఇతరుల కంటే నేను గొప్పవాడు అని మనకి మనము అనుకోకూడదు. ఏ విషయంలోనైనా సరే
అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇంకా 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 ఓవరాల్ గా చెప్పండి, కాంటెక్స్ట్ వల్ కాకపోయినా కూడా మాటల్లో కూడా తగ్గింపు కనపడాలి, ప్రవర్తనలో కూడా తగ్గింపు కావాలి. ఏదో వచ్చిన ఉంటది ఎదుటివాడిని నాకంటే యోగ్యుడు అని అంటారు అన్న నాకు. ఇంకేమైనా చెప్తారండి తగ్గించుకునే విషయంలో? ఏ ఏ విషయాల్లో? అన్ని విషయాలా? అన్ని విషయాలంటే సరిపోదంటారా?
అన్ని విషయాలు తగ్గించుకోవాలన్నా
సరిపోక అన్ని విషయాలక్క, ప్రవర్తన, మాటలు, రోషం, కోపం అన్ని.
ఓకే తమ్ముడు.
క్రీస్తు మరణం అగునంతగా, సులువు మరణం అగునంతగా తగ్గించుకుని విధేయత చూపించాడు.
ఎగ్జాక్ట్లీ. ఏముంది షార్ట్ బాక్స్ లో? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించిన యాకో పత్రిక. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడని ఎలా వాడు మీకు పరిచారం చేయబడై ఉండవరను విజయలక్ష్మి అమ్మ. అందు ఎందుకు గొప్పవాడు పరిచారకుడే ఉన్నారన్న దగ్గర ఇక్కడ మాట చెప్పారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను అని లేఖనం చెప్తుందని యేసుమణి గారు ప్రస్తావించారు. ఒక మెసేజ్ పెట్టేసరికి పైకి వెళ్తుంది. సరే, కక్షచేతనైనను వృధాశేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. బాగుంది. అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. బాగుంది. ఓకే, మితముగా ఉండటం శ్రేయస్కరం కదా. బాగుంది. తగ్గింపు అనే దగ్గర ఇందాక ప్రదీప చెప్పిన అందరూ నన్ను తగ్గి చాలా వినయవంతుడు, చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అని అందరూ నన్ను అనుకోవాలనే ఉద్దేశంతో తగ్గింపు తగ్గించుకుంటే అది కూడా దీంట్లోనే వేస్తారని కింద వస్తుంది అన్నట్టు మీ అందరూ మితముగా ఉండాలన్న అని సుధాకర్ అన్న చెప్తున్నారు. యా, ఇంకేమన్నా 12 వరకు మనం వచ్చాం. ఇక్కడ నేను ఆఫ్ చేస్తాను. 12 వచనాల వరకు అన్ని అన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఈరోజు పదేవాణి కూడా చూస్తే ఈజీగా ముందుకెళ్తాం. మొదటి వచ్చిన నుంచి, ఆనాటి మత నాయకులు యేసు ఈ విధంగా ఖండించడం ఆలయ ఆవరణలోనే బహిరంగంగా జరిగింది అని చూస్తాం. రెండో వచ్చిన వివరణ, మోషే స్థానం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో వారు మోషేకు వారసులుగా ఎంచబడ్డారు. అందుకే వారిని ఆ స్థానాన్ని యేసు ప్రభు వారు గౌరవించారు. మూడో వచ్చిన వివరణ, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు యథార్థంగా నేర్పించినంత కాలం వారికి ఇస్రాయేల్ ప్రజలు లోబడవలసి ఉంది. అయితే వారే ధర్మశాస్త్రానికి లోబడలేదు. తాను బోధిస్తున్న దాన్ని ఆచరించడం అన్నది ప్రతి క్రైస్తవ నాయకుని జీవితాశయం కావాలి. అలా ఉండకూడదని చెప్తాను. పాపాత్ములైన మనుషులకు మోషే ధర్మశాస్త్రం మోయరాని బరువు. దానికి కొత్త నిబంధనలు వచ్చినారు. దానికి కఠినమైన భాషలు చెప్పడం ద్వారా, దానికి బోర్డని కట్టుబాట్లు విధులు కల్పించడం ద్వారా యూదుల మత నాయకులు దాన్ని మరింత దుర్భరంగా చేశారు. యేసు ప్రభు మార్గం ఎంత భిన్నమైనది. వాళ్ళు చేతులు కడుక్కోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, చాలా కల్పించారు వాక్యానికి. అవే భారమైన పనులు. చిట్టి సంచులు. ఆ రోజుల్లో యూదులు లేఖనాల్లోని వాక్యాలు రాసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి వాటిని తమ నొసటికి లేక చేతి కట్టుకునేవారు. ఇవి కూడా మనం డిస్కస్ చేయించాలి. పాయెత్తుల్లాగా ఉండేవన్న మాట కూడా ప్రస్తావించాం. వీటిని వస్త్రాల అంచులు. తామెంత వెడల్పుగా చేస్తే ప్రజలు తమను అంత భక్తులుగా, ఇంకో భక్తి జీవితాన్ని బహిర్గతం చేయడం అనే మాటలో మాట్లాడాం. విలుచుతారని ఈ కపట భక్తులు అనుకున్నారు. చిట్టి సంచులు, వస్త్రాల అంచుల అంతరార్థాన్ని వారు గ్రహించలేదు. దేవుని వాక్కు విధేయత చూపటం వారికి గుర్తుండేలా వాటిని ఉపయోగించండి అని దేవుడు చెప్పాడే గాని ఇతరులకు గొప్పగా ప్రదర్శించుకోవడానికి కాదు. బాగుంది. ఆరో వచ్చిన వివరణ, ఇది సాధారణంగా మత నాయకుల్లో క్రైస్తవులలో కూడా కనిపించే మరో పొరపాటు. ఏది? అగ్రస్థానాలు అనేది, అగ్రపీఠాలు అనేది. చాలా మంది మనుషులు తమను గొప్పగా ఎంచాలని, తమకు అగ్రస్థానాలు దక్కాలని, గురువు నాయకుడు రెవరెండు డాక్టర్ అని ఇతరులు తమను గౌరవించాలని ఆశిస్తారు. మనందరం దీని విషయంలో జాగ్రత్తగా ఉందాం. యేసు ప్రభు ఉపదేశాన్ని గుర్తించుకుందాం. మనం అనుసరించవలసిన పద్ధతి మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, గాని స్వార్థ త్యాగం చేయడమే. ఇందాకల ప్రదీప్ అన్న తన ప్రాణం పెట్టినంతగా అనే మాటలు. రబ్బీ అంటే గౌరవనీయుడైన మతోపదేశకుడు. క్రైస్తవులందరికీ ఏకైక ఉపదేశకుడు క్రీస్తే. తన ప్రజలకు ఉపదేశించేందుకు ఆయన మానవ ఉపదేశకులను నియమిస్తాడు. అయితే వారి అధికారం, బోధన కేవలం క్రీస్తు నుంచి మాత్రమే వస్తాయని వారు గుర్తించాలి. తమను తాము హెచ్చించుకోకుండా ఉండాలి. యేసు సాధారణ కుటుంబ సంబంధాల గురించి మాట్లాడడం లేదు. తండ్రిని తండ్రి అనకూడదు అనే విషయాలు. మనందరికీ తండ్రులు ఉన్నారు, వారిని తండ్రి అని పిలవచ్చు. ఇక్కడ యేసు మత విషయాల గురించి మాట్లాడుతున్నారు. దేవునికి మాత్రమే చెందవలసిన స్థానాన్ని మనిషిని ఎవరినైనా ఆక్రమించుకొని చే పొరపాటు విషయం హెచ్చరిస్తున్నాడు. మనుషుల్లో భక్తి గల వారిలో కూడా సాటి మనుషుల్ని గొప్పగా చేయడం, దేవుని తప్పు చేయడం సామాన్యంగా జరుగుతుంది. ఈ విషయంలో మనం పదే పదే మహేశ్వర్ గారి ఈ మాట ఉంటాడు, పొగిడి పాడు చేయొద్దు అనే మాట ఆయన చెప్తా ఉంటారు. ఓకే, 12వ వచనం చివరిగా సజీవాహిని కూడా ప్రస్తావించడం జరిగింది. అందరూ కూడా చక్కగా మీరు మీ ఉద్దేశాలు, ప్రశ్నలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే చాట్ బాక్స్ లో కూడా అందరూ చక్కగా మీ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇంతటితో మనం ఫస్ట్ రోజు బైబిల్ స్టడీ ముగించుకుని 2వ రోజుకు సిద్ధపడదాం. ఒకరు స్టడీ టీం నుంచే ఈ 12 వచనాల వరకు మనం ధ్యానం చేసిన అంశాలను బట్టి ఎత్తిపట్టి వాటి ఫలింపుగా సాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా స్టడీ టీం నుంచి ఒకరిని ఆహ్వానిస్తున్నాను.
పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా నాయన నీ ప్రియ బిడ్డలంగా నీ పాదాల దగ్గర చేరి ఈ బైబుల్ స్టడీ నిర్వహించుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి, వెసులుబాటును బట్టి దేవా నిన్ను స్తుతిస్తా ఉన్నాను అయ్యా. నా తండ్రి, నీ కుమారుడు నాయన మిమ్మల్ని తమ్ముని నిలబెట్టుకుని ప్రభా స్టడీ టీమ్ గా నా తండ్రి అయ్యా మమ్మల్ని నిలబెట్టుకున్న తండ్రి నాయన, ఇంతవరకు మీరు నడిపించినటువంటి బైబుల్ స్టడీ అంతటిని బట్టి నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తా ఉన్నాను ప్రభా. ఆనాడు నా తండ్రి శాస్త్రులు పరిసయ కాలంలో నా తండ్రి ప్రభా వారు ఏ రీతిగా జీవించారు ప్రభా నాయన చెప్తూ నా తండ్రి మేము ఆ రీతిగా జీవించకూడదని ప్రభా అనేక విషయాలు నా తండ్రి నాయన మాకు నేర్పించావు, బోధించావు నాయన. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి అయ్యా మమ్మ కృపనిచ్చావు, మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఆనాడు నా తండ్రి శాస్త్రులు పరిసయులు బోధించారు తప్ప వారు నాయన జీవించలేరు. అలాంటి జీవితాలు మేము జీవించకూడదని ఈ రాజు ఈనాడు ప్రభా ఈ బైబుల్ స్టడీ ద్వారా ప్రభా మాకు హెచ్చరిక చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి అయ్యా. ఇలానే ఉండాలి, ఇదే జీవించాలి, ఇదే చెయ్యాలని ప్రభా ఆనాడు శాస్త్రులు పరిసయులు కట్టుబాట్లు పెట్టినట్లుగా ప్రభా భక్తి అంటే తెల్లబట్టలు వేసుకోవడమే అని ప్రభా ఉపవాసం ఉంటేనే భక్తని ప్రభా అలా దేవా ఆ రీతిగా మేము కాకుండా సంప్రదాయాలు నా తండ్రి నాయన ఆచారాలను బట్టి నాయన మేము జీవించకుండా అక్షరార్థం కాకుండా ప్రభా మీరు ఏది కోరిన తండ్రి ప్రభా ఈ కాంటెక్స్ట్ లో మీరు రాయించారు ఎలా చేస్తే ప్రభా మేము నాయన నీకు మాదిరిగా మేము జీవించగలమో తండ్రి ప్రభా ఆ రీతిగా జీవించిన తండ్రి ప్రభా ఈ లోకంలో అనేకులకు నాయన నాయన మాదిరిగా నా తండ్రి సాక్షులుగా జీవిస్తూ నీ నిత్య రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాను. అదే రీతిగా ప్రభా నాయన అయానికి స్తోత్రాలు తండ్రి మేము నాయన ఆయన మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదని, తగ్గించుకోవాలని మీరు చూపినటువంటి మాదిరిలో మేము జీవించాలని ప్రభా మాకు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఆ రీతిగా మేము జీవించడానికి నీ కృప దయచిన అన్ని విషయాల్లో నా తండ్రి ప్రభా, మేము తగ్గించుకోవడానికి నాయన మీ కృపనివ్వండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేయమని ఈ రోజు జరిగించిన బైబుల్ స్టడీ అంతటిని బట్టి నేను స్తుతిస్తూ ప్రభా, ఏ విషయాలైతే మేము చేయకూడదో అవి చేయకుండా, ఏ విషయాలైతే మేము చెయ్యాలో ప్రభా అని నేర్చుకున్నామో అయ్యా నా తండ్రి ప్రభా, ఆ విషయాలను మా ఆత్మీయ జీవితంలో ప్రభా అయ్యా జీవిస్తూ ముందుకు నడుస్తూ ఇతరులకు మాదిరిగా నీకు సాక్షులుగా జీవిస్తున్నాయని మహిమపరిచే కృపను దయచేయమని చిత్తమైతే రేపటి దినమున రెండవ రోజు బైబుల్ స్టడీలో కూడా మేమందరము నా తండ్రి ఇంకను ప్రభా అయా నా తండ్రి లోతుగా నా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభా అయా నా తండ్రి బైబుల్ స్టడీ జరిగించుకోవడానికి కృప చూపించమని ఈ రోజు బైబుల్ స్టడీలో నాయన పార్టిసిపేట్ చేసిన బిడ్డలను, అలాగే నా తండ్రి ప్రభా ఏపీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి నాయన ఆయా సహవాసాల సభ్యులందరినీ కూడా మీరు దీవించమని, ఈ బైబుల్ స్టడీ మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తమ్ముడు వందనాలు నాన్న.
థాంక్యూ. ప్రార్థించిన సహోదరి స్వరూపకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతో మొదటి రోజు బైబిల్ స్టడీ క్లోజ్ చేయబడింది. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. వందనాలు ప్రయత్నిస్తారు.